ఇప్పుడు నారదునికి అనుమానం వచ్చేది. ఈ ఇద్దరిని పరిశీలించాం, ఇద్దరు భక్తులే, కానీ ఈ మొదట ఆయన నేను చదువుకున్నాను, అభిషేకంలో నేను మంత్రాలు వాడతాను అనుకున్నాడు, ఆ అహంకారం వల్ల ఆయనకి ముక్తి కొంతకాలం ఆలస్యం అవుతుంది. ఈయన వేం పట్టించుకోకుండా కేవలం శివుడు ఏదైనా చేయగలడనే నమ్మకంతో ఉండడం వల్ల తరించాడు. ప్రస్తుతం ఇదే భూలోకంలో ఇక్కడికి కొంచెం దగ్గరలో నర్మదా తీరంలో భృగువు అని ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఈ భృగువు కూడా నీ అనుగ్రహం పొందుతాడా అన్నట్ట. వెంటనే పార్వతీదేవి, ఏమిటి భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నాడా, అయితే మనం తక్షణం అక్కడికి వెడదాం అని మూడు రాత్రులు పూర్తి కాకుండానే ప్రయాణం అంది. మళ్ళీ విష్ణు బ్రహ్మ అందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ వద్దమ్మ, మూడు రోజులు ఇక్కడ ఉండు, నువ్వు ఉంటే నీ పేరు మీదుగా ఈ క్షేత్రం పవిత్రమవుతుందని ఆవిడ బతిమారి మూడు రాత్రులు ఉండేలా చేశారు. బ్రహ్మ విష్ణువుల మాట కాదనలేక ఆవిడ అక్కడ మూడు రాత్రులు ఉంది. నాలుగో రోజు ఉదయమే బయలుదేరి నందివాహనం మీద ముందుగా శివపార్వతులు, వెనక నారదుడు బయలుదేరారు. హాయిగా ఆకాశ మార్గంలో వాహనం మీద ఆయన, ఏ వాహనం లేకుండానే ఎగరగళ్ళీన. నారదుడికి ఉన్న దివ్యశక్తి ఎక్కడికైనా పెడతాడు. అసలు దేవతలంటే వాళ్లే కదండి, నిజం చెప్పాలంటే శివుడికి మాత్రం వాహనం కావాలా? ఏదో నందీశ్వరుడి మీద అభిమానంతో తప్ప, లేకపోతే ఆయన తలుచుకుంటే ఆయనే ఎగరగలడు. అసలు ఎగరక్కర్లా, కన్ను మూసి తెరిచేలోపు అంతటా నిండినవాడు ఎక్కడి నుంచైనా రాగలడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి గరుడు వాహనం మీద వచ్చాడా విష్ణువు? ఎరా డింబక ఎక్కడున్నాడంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందుగదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అనగానే, అక్కడ పెద్ద స్తంభం ఉందిలేండి, డింబక సర్వస్థలముల అంభోరుహనేత్రుడు నరుచు మిగుల సంరంభంబున బలికెదవి స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నాడు. అంతటా ఉన్నవాడు ఎందులో ఎందుకుండడు అన్నాడు. ఆయన చేత్తో కొట్టేట్టు, ఆయన మనకి సినిమాల్లో గద విసిరినట్టు కత్తితో కొట్టేట్టు ఏం లేదు. అరచేత సభామండప స్తంభంబు వ్రేసిన అని ఉంటుంది పోతనగారి భాగవతంలో కూడా. అరిచేత్తు ఒక్క దెబ్బ కొట్టగానే ఆ స్తంభం పగిలిపోయింది. దాన్ని బట్టి హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. చేత్తో స్తంభాన్ని పగలబడితే గరుత్మంతా రావాయి ప్రహ్లాదుడు పిలుస్తున్నాడు అని గరుత్మంతు మీద ఎక్కి అలా అలా ఎగురుకుంటూ ఏం రాలేదు ఆయన. స్తంభం కాదు, మొత్తం ప్రపంచమంతా తన దివ్యశక్తితో నిండి ఉన్నట్టు ఆయన వ్యాపించి ఉన్నట్టు. ఎక్కడ నుంచి పిలిస్తే హిరణ్యకశిపుడు అక్కడి నుంచి రావడానికి వీలుగా. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు ఎక్కడున్నాడని. అప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడంటాడు. అప్పుడు వాడు స్తంభంలోంచి అంటే స్తంభంలోంచి, జెండాలోంచి అంటే జెండాలోంచి, మైకు గొట్టం అంటే మైకు గొట్టంలోంచి, పువ్వు అంటే పువ్వులోంచి, నవ్వు అంటే నవ్వులోంచి, కొవ్వు అంటే కొవ్వులోంచి రావడానికి వీలుగా అంతటా తన మహామహిమతో నరసింహాకృతితో నిండి ఉన్నాడు అని రాశారు భాగవతం. ఆయన పరమాత్మ అంటే ఆయన లేని చోటు లేదు. అందుకే స్తంభంలోంచి టక్కున వచ్చాడు చంపేశాడు. ఇప్పుడు ఆయనకి ఏది వాహనం? కాబట్టి వాహనం ఉంది కాబట్టి సరదాగా అప్పుడప్పుడు ఉపయోగిస్తాడు తప్ప, ఈ వాహనం లేకపోతే ఆయనకి బెంగా లేదు. ఎక్కడికైనా ఆ క్షణమే వెళ్ళగలిగే అనంత వ్యాపక శక్తి పరమాత్మ సొత్తు. ప్రస్తుతం అలాగే నంది మీద ఎక్కి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు తప్ప వాళ్ళు అక్కడ లేరా? అదే నారదుడు కూడా అంతే, ఏ వాహనం లేకుండా ఆకాశాలు ఎగరగలడు. భగవంతుడిచ్చిన వరం వల్ల నారదుడు తలచినంత మాత్రం చేత ఎక్కడికైనా వెడతాట. కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడికి అక్కడికైనా తేడా లేకుండా వెళ్ళగలడు. పద్మాకర్ గారి పురాణానికి రావాలంటే టక్కున వచ్చేస్తాడు నారదు ఇక్కడికి. అయినా నారదుడు రావాలంటే నేనే నారదుడిగా ఇంక మళ్ళీ వేరే వచ్చేదే ఉందిలేండి. కాబట్టి వచ్చి అక్కడ కూర్చుని పురాణం చెబుతారు. అలా నారదుల వారు వెనక వస్తూ ఉండగా ఇద్దరు భృగు ఉన్న చోటుకు వచ్చారు. అక్కడ భృగువు కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే అప్పటికి లక్ష సంవత్సరములు గడిచాయి. పార్వతీదేవి కోపం వచ్చేసింది. అందుకే నిన్ను రుద్రుడని ఉగ్రుడని క్రోధి అంటారు అంది భర్తకేసి తిరిగి. ఏదో ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మధ్యలో నా మీద పడ్డావేమిటి, ఆయన తపస్సు చేస్తూ ఉంటే అన్నాడు శివుడు. మరి నీ మీద పడక ఏమంటామంటావు? లక్ష సంవత్సరముల నుంచి తిండి లేక బక్క చిక్కిపోయి ఎండిపోయి ఈ నదీ తీరంలో శివశివ శివశివ అంటున్నాడా, ఓం నమ శివాయ అంటున్నాడా? అంత కఠోర తపస్సు చేస్తున్న ఈ భక్తుణ్ణి అనుగ్రహించకుండా నాతో పాటు నంది మీద అటు ఇటు తిరుగుతావా? అసలు నీకు జాలి ఉందా అందండి ఆవిడ. ఇందులో ఈ కథ చదువుతున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. శివుణ్ణి నిలదీసింది ఈ ప్రపంచంలో, మొగుడిని నిలదీసే శక్తి ఒక పెళ్ళానికే ఉందన్నారు. నేను అలా వ్యాసుడు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడైనా వచ్చగాక అలా పట్టుకుందా? ఇప్పుడిక్కడ ఊరికే బయట ముసలాడు, మా ముసలావాడు అంటాడు కానీ ఇంటికి వెళ్ళిందా? ఏమాయ ముసలు అందా ఇంకా ఆయన అస్సలు కింద పడవలసింది. ఆయన ఏంటి, మీరేంటి, నేనేంటి? మీకు నేను చెప్పాలేంటండి, టాప్ మోస్ట్ సీనియర్స్ మీరు కాబట్టి ఎంత గొప్పవాడైనా ఆ సమయం వస్తే మాత్రం ఆవిడ అలా పట్టుకుందంటే ఆగవలసిందే అని నేను అనలేదు. మళ్ళీ నా మీద పడకండి, ఇది వ్యాసులు వారు రాశారు ప్రాణంలో. అందువల్ల మీకు ఏదైనా అనుమానం వస్తే ఆయన అడగండి, కనపడితే మళ్ళీ ఇప్పుడు గురువుగారు ఇలా అన్నారా అని అనొద్దు. ఎందుకంటే నేనేం చెప్పినా వ్యాసుడు చెప్పిందే చెబుతాను తప్ప నా సొంత పెత్తనాలు ఇట్లా ఇవన్నీ వ్యాసాలు, ఆయన రాసిన వ్యాసాలు, గురువుగారి వ్యాసాలకు. అంత గట్టిగా అడగగానే ఆయన నవ్వి, పార్వతి నేను పాపాత్ముల మీద రౌద్రం చూపిస్తాను, పరమ పాపాత్ములైన రాక్షసుల మీద ఉగ్రత్వం చూపిస్తాను, కానీ భక్తుల దగ్గర నేను ఎంత కరుణామూర్తిని నీకు తెలుసు. నా వంటి కరుణామూర్తి లేడంటారు, నన్నంతా బోలాశంకరుడు అంటారు, ఉట్టి అమాయకుడు అనమాట, మాయా మర్మం తెలియదు. మిగతా వాళ్ళకంటే తొందరగా దొరికేవాడు శివుడే కదా, ఆయన బోలాశంకరుడు, కరుణాశంకరుడు. పిడికెడు బూడిద తింటూ 6 నెలలు తపస్సు చేస్తే మయుడు అనేవాడికి దొరికాడు. అలాగే సాల్వుడు అని ఒకడున్నాడు, సాల్వుడు శిశుపాలుడికి జరాసంధుడికి దంతవక్త్రుడికి స్నేహితుడు. వాడు మహాభారతంలో సాల్వుడి పేరు ఎరగనవాడు ఎవరు ఉంటారు, భీష్ముడి చేతిలో తుక్కుగా ఓడిపోయినవాడు వాడే, అంబని పెళ్లి చేసుకుంటానని తర్వాత వదిలేసినవాడు వాడే. వాడు 6 నెలలు రోజు గుప్పెడు బూడిద తిన్నట్టంతే, కేవలం గుప్పెడు బూడిద, పిడికెడు బూడిద తింటూ 6 నెలలు శివుడిని మెప్పిస్తే శివుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడిని ఒక విమానం కావాలి, దానికి సౌంభకము లేక సౌభకము అంటారు, ఆ విమానం ఇమ్మన్నాడు. ఈ విమానం ఆకాశంలో భూమి మీద ఎక్కడైనా తిరగాలి, నీళ్లలో కూడా తేలాలి, అది ఒక్కో చోట కొలివిలా కనపడాలి, ఒక్కో చోట చతురస్రాకారం, ఒక్కో చోట దీర్ఘ చతురస్రంలో ఉండాలి, దానిలో బాత్రూములు స్నానాలు మలమూత్ర విసర్జన కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉండాలి, అది మామూలు విమానం కాదు, అద్భుతంగా ఉండాలి, అందులో అన్ని పదార్థాలు కోరితే రావాలి, ఆహారాలు రావాలి, కత్తులు కఠారులు గదలు ఉండాలి, ఈ విమానం ఇస్తే దీంతో కృష్ణుడు చంపుతానన్నాడు. వెంటనే ఇచ్చేశాడు ఆయన, పిడికిడు బూడిది తింటే ఇచ్చేశాడు అటగాడిదికి, అంత కరుణామూర్తి ఆయన. ఆ విమానంతో ద్వారక మీద దండెత్తాడు వాడు. ఆ సమయంలో రాజసూయ యాగంలో ఉన్నాడు కృష్ణుడు. ఆ యాగం అయ్యి వచ్చేలోపు ప్రద్యుమ్నాథులు ఆ విమానాన్ని చావుదెబ్బలు కొట్టారు, కానీ ఆ విమానం గొప్ప విమానం, చిట్ట చివరికి మళ్ళీ కృష్ణుడు వచ్చి వాడిని చితకొడి చంపేశాడు, అది వేరే విషయం అనుకోండి. విమానాన్ని గత్తో కొడితే ఆ శ్రీకృష్ణుడి కౌమోదకి దెబ్బకి ఆ విమానం తుక్కు తుక్కి సముద్రంలో పడిపోయింది, ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో. ఆ తర్వాత వాడిని కూడా నరికి అవతల పారేశాడు చక్రంతో. సాల్వుడు అలా చచ్చాడు. ఇలా పరమాత్ముడు అంటే లక్షణం ఏమిటి, పిలిస్తే పలుకుతాడు, చిన్న చిన్న తపస్సులకు మెచ్చుకుంటాడు, పెద్ద ఉగ్ర తపస్సు కూడా అక్కర్లా. అటువంటి పేరు నాకు, అటువంటిది నన్ను కరుణాస్వరూపుడు కాదు రుద్రుడు ఉగ్రుడు అంటున్నావు ఏమిటంటే, మరి ఉగ్రుడుగాక రుద్రుడుగాక ఏమిటి, 100,000 సంవత్సరములు తపస్సు చేసిన ఈ భృగు మహర్షిని నీవెందుకని తొందరగా అనుగ్రహించలేదు, ఎందుకు అతనికి వరం ఇవ్వలేదు అనగా అదే ఆ కారణం. ఇతను పొద్దున్న తపస్సు చేసి సాయంకాలానికల్లా కోపం తెచ్చుకుంటాడు, కోపం వల్ల తపస్సు అంతా పాడైపోతుంది, తపస్సు పాడైపోతే నేనే వరం ఇస్తాను అన్నాడు ఆయన. పొద్దుట ఓం నమశివాయ అనేవాట, సాయంకాలానికి ఏదో కోపం వచ్చేస్తుంది అనమాట. కాకి కావు అంటే కోపం, కొంక కూయ అంటే కోపం, అన్నీ కోపాలే. కోపిష్టివాడికి మహాతపస్సు నశించిపోతుంది. ఉదయం చేసిన పుణ్యం ఆ ఉదయమే, సాయంత్రం చేసిన పుణ్యం ఆ సాయంత్రమే, కోపం వల్ల నశించిపోతుంది. ఎంత భయంకరం ఆలోచించారు ఇప్పుడు కోపం. ఈ కథ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పరమ పవిత్రమైన ఈ భృగుకచ్చి తీర్థం ఉందే, ఇది స్కాంద పురాణంలో ప్రత్యేకంగా 192 అధ్యాయంలో చెప్పారు. దానికి ముందంతా భృగువు యొక్క కథ వస్తుంది, చిట్ట చివర నారాయణుడు పుట్టడం ఈ కథ అంతా వస్తుంది అన్నమాట. భృగు కచ్చతీర్థం అని యూట్యూబ్లో కొట్టినా, యూట్యూబ్ కాదు అదేదో గూగుల్లో కొట్టేసి, ఈ మధ్యనంతా గూగుల్ అవధానాలేగా, డిక్షనరీలు చూడడం మానేశారు, గూగుల్లోనే కొట్టేయడనమాట. కత్తు అంటే ఏమిటి, ఇంకో నత్తు అంటే ఏమిటి అని కొట్టేస్తే వచ్చేస్తుందట, అందులో డిక్షనరీ దొరికేస్తుందట. మేము అవధానాలు చేసేటప్పుడు ఏం కొట్టుకోకుండా చేసేవాళ్ళం, మా బుర్రతోటి కొట్టుకునేవాళ్ళం అని. ఇప్పుడన్నీ కొత్త కొత్త వచ్చేసాయి. చాలా అద్భుతమైన కథ ఇది, భృగు కచ్చతీర్థం. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కొక్క అధ్యాయం అయి ఉండొచ్చు కాబట్టి. రేవాఖండంలో ఉన్న గొప్ప కథ, కేవలం కోపం వల్ల తన జీవితం చాలా దెబ్బతీసుకున్న వాళ్ళలో భృగు ఒకడు. కాబట్టి రేపటి నుంచి మీరు ఏం చేయాలి, కష్టపడి 1 గంట సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి వెంటనే ఏం చేయాలి, బయటకు వచ్చి తెగతిట్టేయాలి, అప్పుడు ఆ శక్తి అంతా ఉంటుంది కదా, అంతేనా? అందువల్ల ఎప్పుడు జపం చేశాక చాలా సాధువుగా ఉండాలట. జపము, హోమము, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, ఇవన్నీ శాంతంగా ఉన్నవాడికి మాత్రమే ఫలిస్తాయి. క్రోధం సర్వనాశనమునకు మూల కారణమవుతుంది, పతనమునకు మూల కారణమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మనకి పరమాత్ముడు ఇచ్చిన గొప్ప సందేశం, కృష్ణుడు చెప్పిన సందేశం. ఒకదాన్ని వెనక మరొకటి, ఒక దుర్గుణం పుట్టి మనిషి ఎలా పతనమవుతాడో చెప్పారు. ఒక వస్తువుని పదే పదే ధ్యానం చేయటం వల్ల దాని మీద స్నేహం ఏర్పడుతుంది. తేలిగ్గా చెప్పాలంటే, ఒక ఆయన ఒక 25,000 పెట్టి కొత్త సెల్ ఫోన్ కొన్నాడు. ఏవో రకరకాలు వస్తున్నాయి ఈ మధ్యన సెల్ ఫోన్లు, దాని టచ్ స్క్రీన్లు, పిచ్చి స్క్రీను, ఏదో ముచ్చిక స్క్రీను, ఇంకా కూడా వస్తున్నాయి కొత్త ఏంటో పోయి, కొత్త కొత్త ఫోన్లు ఏమిటో, డబల్ ప్లస్ ఏంటి, ఏదో మొత్తం మీద ఏదో దిక్మాల ఫోన్ నాకెందుకు, ఇలా రకరకాల ఫోన్లు వచ్చాయి. ఒకటికి బాగా డబ్బు ఉంది అందుకని వాడు ఓ 25,000, 30,000, 50,000, 100,000 పెట్టు ఒక మంచి ఫోన్ కొన్నాడు. ఎలక్ట్రానిక్ ఫోను ఏదో అంటారు తనకి. ఈ ఫోన్లకు చాలా పేర్లు వచ్చేస్తున్నాయి. ఐఫోన్, అది ఐఫోను, యూ ఫోను, ఉయ్ ఫోను, ఇలాంటి ఫోన్ వాడు తెచ్చాడు. ఫోన్ తెచ్చినోడు తినగా ఉంటాడు కదా, ఉపన్యాసంలో పురాణం వింటూనే ఉన్నట్టుగా ఇలా గొడ్ల గొప్పలో చూస్తూ మళ్ళీ ఎవరికి తెలియకుండా కిందలో నొక్కుంటూ ఉంటాడు. ఏమేవు 8:00 గురువుగారు వదిలేస్తారు. ఇవాళ శుక్రవారం, పిసరట్టు ఉప్మా, పిసరట్టు వేసేవు పెద్ద అట్టి అంటాడు. వెంటనే ఆవిడ, నీ మొహానికి ఉపన్యాసం అక్కడ చెబుతూ ఉంటే నీ ఇక్కడ పెసరట్టు వేయాలా, నాకు సీరియల్ లేదా అని ఆవిడ. ఇద్దరు కొట్టుకుంటుండదు మనకు తెలియదు, ఏది పెళ్ళైన వాడైతే. తాతగారు లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన వెళ్ళిగానే ఏమి ఎరగనట్టే వచ్చేటప్పుడు చెప్పేస్తారు, పులిహార చేయి లేకపోతే పిండిని. ఇలాంటి కూరగాళ్ళు వీళ్ళకుండే వీళ్ళకుంటాయి. ఒరేయ్ వాలీబాల్ ఆడుతున్నావా, నేను వచ్చేదాకా పురాణం అయ్యేదాకా ఇక్కడ గురువుగారి దగ్గర నమ్మించి చంద్రశేఖర అష్టకం చదువుతున్నాను ఏమనుకుంటున్నావు, నేను వచ్చేదాకా వాలీబాల్ పుచ్చుకున్నా పతంగం ఎగరేసిన ఊరుకొని రోయ్ అని వీడు. ఇలా ఎవడు కూడా ఈ టచ్ స్క్రీన్ కొట్టుకుంటూ ఉంటే ఈ ఫోన్ పక్కవాడు చూశాడు. వాడికి ఇంక అవధానం పోయింది, ఈ కుర్రాడికి ఇంత టచ్ స్క్రీన్ ఐఫోన్ ఉండగా నాకెందుకు ఉండకూడదని 2 చూశాడనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః, పుంసః పురుషునికి ధ్యానించడం వల్ల అంటే ఈ వస్తువుని పదే పదే చూడడం వల్ల ఆ వస్తువే కావాలనే కోరిక కలగడం వల్ల స్నేహం ఏర్పడిందట. పదే పదే వస్తువుని ధ్యానించాడనమాట. ధ్యానించడం అంటే ఏమిటనమాట, ఐఫోన్ 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 అని వీడే ఐఫోన్ అయిపోయాడు, వాడు తానే ఫోన్ అయిపోయాడు. దాన్ని ఏమంటారు, సంగహ తేషు ఉపజాయతే, ఆ వస్తువుల మీద వాడికి స్నేహం కావాలనేటటువంటి స్నేహం ఏర్పడింది. ఈ సంగం ఏమవుతుంది, క్రమంగా ఫోన్ చూశాడు దాని మీద వాడికి వ్యామోహం ఏర్పడింది. వ్యామోహమే స్నేహం అంటే. ఈ స్నేహం కొంత పెరిగిన తర్వాత సంగాత్ సంజాయతే కామః, ఈ సాంగత్యం వల్ల కోరిక ఏర్పడింది దాని మీద. ఇక్కడ క్రియాపదములలో ఎక్కడైనా ఉపసర్గ లేకుండా లేదు చూడండి. ఉపజాయతే సంజాయతే అంటే ఒకదాని మీద ఒకటి ఇంకా పెరుగుతుందన్నమాట కోరిక, అది కావాలనే కామం పెరిగింది. ముందు చూశాడు ఐఫోన్ మీద స్నేహం ఏర్పడింది, ఇప్పుడు ఈ స్నేహం ఏమైంది, ఈ ఫోను నాకు కావాలనే కోరికగా పరిణమించింది. కొనుక్కోలేడు కదా వీడి దగ్గర, ఫైనాన్షియల్లీ మా డాడీ కొంచెం అండి వీక్ అండి అనుకున్నవాడు ఇప్పుడు ఈ ఫోన్ కొనలేడు. కొనలేకపోతే ఏమవుతుందన్నమాట, కామాత్ క్రోధః అభిజాయతే, ఈ కోరిక వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోతున్నాను, ఫోను కొనలేకపోతున్నాను అనే బాధ క్రోధముగా పరిణమించింది. బాగా కోపం పుట్టేస్తుందన్నమాట లోపల, ఛీ ఒక్క ఐఫోన్ కొనుక్కోలేకపోతున్నాను, ఒక్క వైఫోన్ కొనుక్కోలేకపోతున్నాను, గురువు గారితో విమానంలో వెళ్ళలేకపోతున్నాను, ఇలా ఏదో కోరిక మొత్తం మీద ఈ కోరిక పెరిగిపోయింది. ఆ కోరిక క్రోధం అయ్యింది. క్రోధం వల్ల ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా పతనం అవుతున్నాడు. ముందు చూశాడు అది కావాలని ధ్యానించాడు, ధ్యానం వల్ల కోరిక పెరిగింది, కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వల్ల సమ్మోహ అంటే తనను తాను మర్చిపోతాడు. ఒళ్ళు తెలియదు, కోపం పెరిగిపోతే ఏమైపోతాడు, అయిపోతాడు. అప్పుడు వాడు పశువు అయిపోతాడు, తను తాను మర్చిపోతాడు. అసలు తానెవరో తెలియని ఆలోచన తట్టని స్థితిని సమ్మోహం అంటారు. మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు ఆలోచన వస్తుందా రాదు? అందుకే కోపం వస్తే నేను మనిషి కాదంటాడు, ఒప్పుకుంటున్నాడు వాడు. కోపం వస్తే వాడు రాక్షసులో పశువు అయిపోతాడు అనమాట. అందరూ అన్నమాట అంటారు, కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదని చెప్పేసుకుంటున్నాడు వాడు, నిజం చెబుతాడు. ఆ కోపం వల్ల వాడికి ఏ ఆలోచన పనిచేయదు. అప్పుడు వాడు ఏమైపోతాడో వాడికే తెలియదు. దాన్ని సమ్మోహం అన్నారు. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది మళ్ళీ? ఇప్పుడు సమ్మోహాత్ స్మృతి విభ్రమ, సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశించిపోతుంది. అప్పుడు వాడి పేరు కూడా వాడు గుర్తురాదు. అందుకే ఆ కోపంతో తడబడతాడు, అంటాడు, అసలు ఏం చేయాలో తెలియదు. జ్ఞాపక శక్తి క్రమంగా నశిస్తుంది. ఈ జ్ఞాపక శక్తి నశిస్తే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, తెలివితేటలు నాశనం అయిపోతాయి. జ్ఞాపక శక్తి పోతే తెలివి నశించిపోతుంది. బుద్ధి నశిస్తే ఏమవుతుంది? ఇప్పుడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశిస్తే ఆ వ్యక్తి, నశ్యతి అంటే నశిస్తాడు, ప్రణశ్యతి అంటే సర్వనాశనం అయిపోతాడు. ఇక వాడు ఎందుకు పరిగిరాడు, సర్వనాశనం అయిపోతాడు. ఒక్క వ్యవహారం ఎంత చివరికి తీసుకెళ్ళిందో ఆలోచించండి. ఇది తెలుసుకుని దేన్ని ధ్యానించకు, పరమాత్మని తప్ప పనికి మాలిన వస్తువుని ధ్యానించకు అని ప్రారంభంలో చెప్పారు. ఇన్నింటినీ నాశనం చేసే నిన్ను పడగొట్టే ప్రధానమైన శత్రువు, ఒక వ్యక్తికి శత్రువు ఎవరు? తపస్సుని, జ్ఞానమును, యాత్రలను, కుటుంబమును, అన్నిటినీ నాశనం చేసే భయంకర నీచ పదార్థం క్రోధం. ఆ క్రోధం ఒక్కటి జయించామా, ఇంక వాడిని మించిన వాడు లేడు. కానీ ఎంత గించుకున్నా క్రోధం అంత తేలికపోదు. నేను చెప్పాక కథ మీకు, పాతికేళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించినట్టే ఉంటుంది అన్నమాట. ఆ క్రోధమే భృగు మహర్షి యొక్క తపస్సు పాడి చేసేస్తుందిట. పగలు కష్టపడి నమశివాయ అండం, చీకటి పడగానే చిన్ని చిన్ని వాటికి కోపం తెచ్చుకోవడం. కప్ప ఎదురు పడితే కప్పను తిట్టేయటం, పాము ఎదురైతే పాముని తిట్టడం, మనిషి ఎదురైతే మనిషిని తిడతాడు. ఇప్పుడు ఏమైపోతుంది దానివల్ల? అందుకని ఎవరైనా ఇక్కడికి వచ్చి భక్తులు నిలబడితే అని తిట్టకండి, తపస్సు పాడైపోతుంది మీ తపస్సు. అప్పుడు టెక్నిక్, వాళ్ళని పంపాలి తప్పదు. పంపకపోతే వాళ్ళు వదలరు, గురువుగారి పాదాలు పట్టుకు పీకేస్తారు, ఉన్న నాలుగు గోళ్ళు పీకుతారు. అందుకని రామ 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 అనాలి. అక్కడ మెడబట్టుకు గెంటినా కూడా రామ అనండి, ఏయ్ నడవండి అనకండి. రామ చిలకమ్మని పాడితే ఇంకా తొందరగా తీసుకుపోతారు వాళ్ళు. ప్రేమతో గెంటాల్సిందే తప్పదు. మరి ఏం చేస్తాం? మరి కోపం వల్ల మనం దెబ్బతింటున్నాం కనుక. ఈ పెద్ద గొప్ప సాధన. ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక పాము ఉంది, అందరినీ కాటేసేస్తుంది బుస్సుమని. ఆ పాము ఉంది అని భయపడి ఎవరో అడవి గుండా వెళ్ళడం మానేశాడు. ఒకరోజు నట్టుగా నాబోటి ఒక మహర్షి వచ్చాడు. ఈ మహర్షి మీద కూడా కస్సుమని పడగెత్తి బుస్సుమని కాటేయబోతూ ఉంటే, మీదకు వస్తూ ఉంటే మహర్షి వెంటనే ఖుమ్ అని ఒక మంత్రం చదివాడు. వెంటనే పాము బిగుసుకుపోయి కింద పడిపోయింది, దాని నోరు బిగుసుకుపోయింది. అప్పుడు అది అంది, ఏ ఎవరిని పడితే వాడిని కాటేసి చంపుతున్నావట, ఇలా కాటేసావంటే నీ మూతి బిగుసుకుపోయేలా చేస్తానండి. కానీ అది పాపం ఇలా అంది. అంటే ఏంటి, మూతి బిగుసుకుపోతే రేపు నేను కప్పలను ఎలా తింటాను, పీతలను ఎలా తింటాను, చచ్చిపోతానండి, నన్ను చంపేస్తారా అన్నట్టుగా. ఈరోజు నుంచి నువ్వెవరిని చంపనంటే అప్పుడు నేను నీకు మూతి మళ్ళీ యథాప్రకారంగా వచ్చేలా చేస్తాను అనగానే అలాగేనండి అంది. ఆయన వెంటనే మళ్ళీ దాని నోరు తెరుచుకునేలా చేసి, జాగ్రత్త, ఇచ్చిన మాట తప్పేవో చంపేస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు. ఒక రెండు మూడు నెలలు అయ్యాక మళ్ళీ తిరిగి వస్తూ, అవును మా డియరెస్ట్ ఫ్రెండ్ మా సర్పారావు పాముగురావు ఎక్కడున్నారని అక్కడికి వస్తే పాము ఎక్కడ కనపడలా, కానీ ఒక పొదలోంచి మాత్రం అని ఏడుపులు వినపడ్డాయి, మూలుగులు వినపడ్డాయి. చూస్తే పొదలో చావడానికి సిద్ధంగా ఉంది పాము, ఒళ్ళంతా గాయాలి, నెత్తురు వడుతోంది. ఇదేమిటి నాగరాజు ఇలా అయిపోయామంటే, మీ దయవల్లేనండి ఇలా అయిపోయానది. నేనేం చేశాను అనగా, మీరు ఎవరిని చంపొద్దన్నారు కదండి, దాంతో నేను ఎవరు వచ్చినా మాట్లాడకుండా అలా పడగ దింపుకుంటూ ఉంటే ఇది పనికి మాలిన పాము, అందరూ కర్రెట్టు కొట్టి రాళ్ళెట్టు కొడుతూ ఉంటే అతి కష్టం ఇది, పొదలో రహస్యంగా దాక్కున్నానండి, తిండి తిప్పాలకి చచ్చిపోతానండి అది. అప్పుడు ఆయన పక్కు నవ్వాడు, ఓసి పిచ్చిపామా, నా బోధ నీకు అర్థం అవ్వాలా, నేను చేసిన బోధ నీకు అర్థం కాల, కాటు వేయొద్దన్నాను కానీ బుస్స అనద్దన్నానా? కాటు వేస్తే వాడు చస్తాడు, కాటు వేయకూడదు. కానీ ఎవడన్నా వచ్చి నేను చంపడానికి వస్తుంటే బుస్సని పైకి లేచేవనుకో, వాడు హడిలి పారిపోతాడు. బుస్స కొట్టు కానీ కాటు వేయద్దు అన్నట్ట. అలాగే మన భక్తుల్ని కోపంతో నడవద్దన్న తిట్టద్దన్నాను కానీ రామ రామ అనద్దన్లా, ఇది బుస్సు కాటెయ్యద్దు. ఈ మళ్ళీ లేకపోతే డేంజర్ ఇది. రామ 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 గురువుగారు వెళ్ళాలి, రామ అనండి. దిక్కుమాలిందన నడవలేమే అనకండి. చూసారు ఎంత తేడా? కాబట్టి ఈ టెక్నిక్ బుర్రతో ఉపయోగించాలి మనం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ బుర్ర, లేకపోతే ప్రతివాడు నెత్తి మీద పెడతాడు ఒక కర్ర. కొంచెం జాగ్రత్తగా తపస్సు చేసి జీవితాన్ని నడుపుకోవలసిందే. నమః పార్వతీ పతయే హర నమః. అందువల్ల ఏమిటంటే పాపం భృగు మహర్షి కేవలం ఈ చిన్ని చిన్ని కోపాలతోటి పాడు చేసుకుంటున్నాడు అనగానే, అప్పుడు ఆవిడ ఏదైనా పర్వాలేదు మనం పెట్టండి, వాడు కసుమన్నా బుస్సుమన్నా వాడికి వరాలు ఇవ్వండి అనగానే, అప్పుడు నారదుడు, భృగు నీ అదృష్టం అమ్మవారు నీకు వరాలు ఇమ్మని శివుణ్ణి తీసుకొచ్చింది, ఇదిగో పరమేశ్వరుడు అనగానే భృగు మహర్షి ఒక్కసారి ఆనందపడిపోయాడు. పాపం లక్ష సంవత్సరాల తపస్సు తర్వాత పార్వతీ పరమేశ్వరి దర్శనం అయ్యింది. నిజంగా అమ్మవారు ఎంత ప్రేమస్వరూపిణి, కరుణామూర్తి అనుకుని వెంటనే పాదాలకు నమస్కరించాడు. అమ్మ నీ చెయ్యి పట్టుకోవడం వల్ల కదా శివుడికి ఇంత పేరు వచ్చింది అన్నట్టుగా, నీవు లేకపోతే శివుడికి ఎంత పేరు వచ్చేదా, నీవే కదా ఆయనకి శక్తిని ఇచ్చావు అని ఆమెను పొగిడి, ఆమె లేకపోతే నువ్వేం చేస్తావు శివ అని ఈయన్ని పొగిడి, ఇద్దరిని అలా టెక్నిక్గా పొగిడాడు. శివుడికి భార్య అవ్వడం వల్ల నువ్వు గొప్పదాని అయ్యావు, పార్వతి భార్య అవ్వడం వల్ల పరమేశ్వర నువ్వు గొప్పవాడు అయ్యావు అని పరిపరి విధాలుగా స్తుతించాడు. ఇక్కడ భృగువు చేసిన ఒక గొప్ప స్తోత్రం చాలా గొప్పది. ఈ స్తోత్రం అట రెగ్యులర్గా ఒక్కసారి చదివితే కోపం నుంచి బయటకు వస్తా అంట. పనులు టెక్నిక్గా చేసేటటువంటి శక్తి వస్తుంది, కోపం తగ్గిపోతుంది. కోపం తొలగి తెలివితేటలతో పనులు జరుపుకునే శక్తి మనకి ప్రసాదించే స్తోత్రం ఇది. మళ్ళీ చెప్తాను, ఈ స్తోత్రం కనుక చదివితే కోపం తగ్గుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. తెలివిగా అనవసరంగా ఎవరి మీద కోపగించకుండా తిట్టకుండా పనులు చేయించుకునే చాకచక్యం ఇది చదివినోడికి వస్తుందన్నమాట. మీరు కూడా చెప్పండి, ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతః భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణ నికరాన్ వక్తుం కా శక్తిః మానుషస్యాస్య వాసుకిరపి నతావత్ వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర కరజాల ధవ. మళ్ళీ శశిధర కరజాల ధవలిత అశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీద తవ చరణ నిరతస్య. ఇలా మీ చేత చెప్పించిన ఈ స్తోత్రం రెండుసార్లు చదువుతాను. చదవడం వల్ల లాభం ఏమిటంటే ప్రజలకు అందుతుంది. ఈసారి మీరు చెప్పకండి, కేవలం వినండి అంతే. ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతో భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణ నికరాన్ వక్తుం కా శక్తిః మానుషస్యాస్య వాసుకిరపి నతావత్ వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర కరజాల ధవలితాశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీద తవ చరణ నిరతస్య. మళ్ళీ మూడోసారి చదువుతాను. ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతో భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణ నికరాన్ వక్తుం కా శక్తిః మానుషస్యాస్య వాసుకిరపి నతావద్వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర
కరజాల ధవలితాశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీదతవ చరణ నిరతస్య.
దీనిని ఆర్యాఛందస్సు అంటారు సంస్కృతంలో. ఇదే తెలుగులో కందపద్యంగా మారింది, కానీ కందానికి దీనికి ఒక తేడా. కందంలో ఇంకో గురువు చివరిన పెరుగుతుంది, ఇందులో ఒకటి తగ్గుతుంది అన్నమాట. ఈ ఆర్యాఛందస్సులోనే కాళిదాసు కూడా ఆర్యామంతర్ విభావయ్యే గౌరీమని అది రాసింది కూడా ఆర్యాన అమ్మవారిని తలుచుకుంటూ ఆర్యాఛందస్సులో రాశాడు ఆయన. చాలా గొప్ప స్తోత్రం ఇది. ఈ మూడు శ్లోకాలు కూడా క్రోధాన్ని తగ్గిస్తాయి, తద్వారా తపశ్శక్తిని పెంచుతాయి, పనులు చేయడానికి పనికొచ్చే తెలివితేటలు ఇస్తాయి, 10 మందిని ఆకట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇటువంటి స్తోత్రాలు ఎన్నెన్నో మన పురాణాల్లో ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కష్టం కదండి. వీలున్నప్పుడు ఒక్కొక్క స్తోత్రం మనకు అవకాశం వచ్చినప్పుడు జపం చేసుకుంటాం, చదువుకుంటాం, లేకపోతే వింటాం. వింటే ఎంతో లాభం. ఇది కూడా మీకు అందే ఏర్పాటు మా వాళ్ళు చేస్తారు, యూట్యూబ్లో పెడతారు. సమస్త భూతములకు అధినాయకుడివైన నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు పుట్టుటికి మూలకారకుడివి, కానీ నీకు మాత్రం పుట్టుక ఉండదు. ఈ పుట్టిన వారందరికీ సంపదలను ఇస్తావు, ఆహారం ఇస్తావు, పెంచుతావు, చివరికి నీలో లయం చేసుకుంటావు. భయానికి అతీతుడివి నువ్వు. నిన్ను తలుచుకున్న వాడికి భయం ఉండదు. అసలు నువ్వు సర్వభయాలకి అతీతుడివి. నీ అపూర్వ గుణములు, నీ మహిమలు వక్తుం వర్ణించడానికి, చెప్పడానికి ఎవడికి శక్తి ఉంది అన్నాడు ఆయన. త్వగుణనికరాన్, నీ గుణముల యొక్క సమూహమును వక్తుం వర్ణించడానికి మానుషస్య మనుషునికి కా శక్తి. హీ శక్తి ఎక్కడిది అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుడి లీలలు ఎవరు వర్ణించలేరు. శివుడి యొక్క గొప్ప మహిమలు, ఆయన లీలలు వర్ణించడం ఎవడి వల్ల అవుతుంది? వాసుకిరపి నతావద్వక్తుం వదన సహస్రం భవేద్యస్య. వాసుకి అని ఒక సర్పం ఉన్నది, ఎప్పుడు శివుడి మెళ్ళలో ఉంటాడు. ఆయనకి ఎన్ని పడగలు ఉన్నాయి? 1000, ఏకంగా 1000 నోళ్ళు. పోనీ ఒక్కొక్క నోరుకి 2 నాలుకలు, 1000 పడగలు, 2000 నాలుకలున్న వాసుకి కూడా నిన్ను స్తుతించలేడు. ఇక ఒక్క తలకే ఉన్నవాడు, 1 నాలుకున్నవాడు ఏం వర్ణిస్తాడు? అంటే మానవుడు వర్ణించడానికి వీలు కానంత అపార విభూతి మహిమ నీ దగ్గర ఉన్నది. ఇలాంటి చమత్కారాలు మన పౌరాణికులు చెప్పారు. సాధారణంగా మానవులకి 1 తల, అందులో 1 నాలుగు ఉంటుంది. ఈ 1 నాలుగుతో ఏం వర్ణిస్తాడు నిన్ను? 2000 నాలుకలుండి 1000 శిరస్సులున్న 1000 పడగలున్నవాడే వర్ణించలేడు. ఒకప్పుడు కొంతమంది నిన్ను స్తోత్రం చేయాలనుకున్నారు. స్తోత్రం చేసి ఆ స్తోత్రం ఓ పేపర్ మీద రాద్దాం అనుకున్నారు. అందుకని ఏం చేశారట? మొత్తం భూమండలాన్ని ఓ పేపర్గా మార్చేశారట. ఎంత పెద్ద భూమి, ఎంత పెద్ద పేపరు ఆలోచించండి, అంత పెద్ద కాగితం తయారు చేశారట. ఇప్పుడు కాగితం సిద్ధంగా ఉందిగా, రాయడానికి ఏం కావాలి? పెన్నులు కావాలి. మొత్తం భూమి మీద ఉన్న చెట్లన్నీ పట్టుకొచ్చి పెన్నులుగా మార్చారు. భూమి ఏమో కాగితం అయ్యింది, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములు, లేఖినులు అయ్యాయి. వీటిలో ఇంకొయ్యాలి సిరా. ఇంకేం చేశారు? మొత్తం సముద్రంలో ఉన్న, సప్త సముద్రాల్లో ఉన్న నీరంతా పట్టుకొచ్చి ఇంకు చేసి ఆ ఇంకేమో ఇందులో పోసేశారు. పెన్నుల్లో పోసి ఈ కాగితం మీద శివుడి గొప్పతనం రాయడం మొదలుపెట్టారట. కానీ ఎంత ప్రయత్నించినా ఇంక అయిపోయింది, పెన్నులు విరిగిపోవడం మొదలుపెట్టి పేపర్ కూడా అయిపోయింది. కానీ ఈశ్వరుడి మహిమ వర్ణించడం ఎవడి వల్ల కాదు? ఆ ఈశ్వరుడు గురువు. అందుకే గురుగుణ లిఖానజాయి అన్నాడు. దీన్నే అద్భుతమైన హిందీ దోహాలు రాశారన్నమాట. సబ్ధరతి కాగజువను, మొత్తం భూమండలం అంతా కాగజ్ పేపర్ చేశాం. లేఖని సబ్ వనరాయి, చెట్లన్నీ ఏం చేశాం? లేఖినులుగా మార్చాం, పెన్నులుగా మార్చాం. సాత్తు సముందరు మషికరు, సప్త సముద్రాల నీరు పట్టుకొచ్చి ఇంకు చేశాం. గురుగుణ లిఖానజాయ్, గురువుగారి గుణాలు రాయడానికి మాత్రం కుదరలేదు. అంటే ఆయన గుణములు అన్ని గొప్ప అన్నమాట. అటువంటి గుణములు ఆదిశేషుడు వర్ణించలేడంటే, వాసుకి వర్ణించలేడంటే, ఇక మా ఓటి వారు మేము వర్ణిస్తాం పరమేశ్వర. తథాపి అయినప్పటికీ శంకర, ఓ శివ, భక్త్యా, భక్తితో నిన్ను మేము స్తోత్రం చేస్తాం. శక్తి లేకపోయినా నిన్ను స్తుతిస్తాం. ఎందుకని? శక్తి లేకపోవచ్చు కానీ భక్తి ఉంది కాబట్టి శివుడు గొప్పవాడు శివుడు గొప్పవాడు అంటే చాలు. అదే మాకున్న పాండిత్యం, అందరిలాగా కవిత్వం రాయలేకపోవచ్చు, పద్యాలు రాయలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు, భాష లేకపోవచ్చు, అయినప్పటికీ మాకు భక్తి ఉంది కనుక రోజు అన్నమాటే అంటాం. ఏముంది, భక్తుడికి ఏమీ లేకపోయినా వాడికి అండం ఒక రెండు ముక్కలు వచ్చు కదా, హరా అండం వచ్చు, హరహరా 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 అంటే చాలు, పాపాలు హరించుకుపోతాయి. అద్భుతమైనటువంటి నీ తెల్లదనంతో ఈ ప్రపంచం అంతా నిండిపోతున్నది. శివుడు చాలా తెల్లనివాడు, ఆయన ప్రత్యక్షమైతే ఆ తెలుపుతో ప్రపంచం నిండిపోతుంది. అటువంటి తెలుపు మా మీద పడితే, నీ సత్వగుణం మా మీద పడితే మాకు మా స్థాయిలో వర్ణించే శక్తి ఎందుకు రోజు అలాగే వస్తుంది. ఒకవేళ నిన్ను స్తుతించటం చేతకాకపోయినా, నీ కాంతి మా మీద పడకపోయినా, నీ పాదాలు ఉన్నాయని నమ్ముతున్నాం, నీ పాదాలను రోజు పట్టుకుంటాం, నీ పాదాలు పట్టుకున్న మమ్మల్ని మహేశ్వర ఓ పరమేశ్వర ప్రసీద రక్షించు. పరమాత్మనికి ఒక లక్షణం ఉంది, స్తోత్రము రాకపోయినా పర్వాలేదు, అభిషేకము చేసే విధానము తెలియకపోయినా పర్వాలేదు, మంత్రము తెలియకపోయినా పర్వాలేదు, ఆయన పాదములు ఉన్నాయి అని నమ్మి పాదములను పట్టుకుంటాము అని అన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పట్టుకోవడం కూడా అక్కర్లేదట, పట్టుకుంటామంట అంటేనే అనుగ్రహిస్తాట. శివా నీ పాదాలు పట్టుకుంటాం అన్నాం, నిజానికి ఇంకా పట్టుకోలేదు, అయినా పట్టుకుంటాను అన్నావుగా పాదాలు, పక్కడో మరి పాం అంటాడు అని అనుగ్రహిస్తాట. ఎంత గొప్పవాడు. అందుకనే ఇలాంటివి చదివితేనే మంచి పాటలు రాయగలుగుతాం. మంత్రం రాదంటున్నాడు ఈయన, తంత్రం రాదంటున్నాడు, భాష రాదంటున్నాడు, వాసుకు వర్ణించలేడు, నేను వర్ణించలేను అని భృగు అన్నాడు. అదే మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఎంత హాయిగా అన్నాడు. మంత్రయుక్త పూజ చేయ మనసు కలుగున, మంత్రం తెలియదు అన్నాడు, తంత్రం తెలియదు. నా మంత్రంలో యంత్రం తదపిచన జానే స్తుతి మహో. ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, నాకు మంత్రం తెలియదు. శంకరుడు అన్నాడు ఈ మాట పని. ఏదో మీ పోటీ వాడు నా పోటీ వాడు మాకేం తెలియదంటే అది ఒక అర్థం ఉంది. అసలు ఆయనకి తెలిసిన మంత్రములు, ఆయనకి తెలిసిన శాస్త్రాలు ఎవరికి తెలుసు? కేవలం 32 ఏళ్లలోపు ఎన్ని స్తోత్రములు రాశాడండి బాబోయ్. గణపతి మీద రాశాడు ఉదాకరాత్త మోదకం అంటూ, లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం అంటూ అహోబలం వెళ్ళి అహోబలంలో లక్ష్మీ నరసింహస్వామి మీద రాశాడు. శివానంద లహరి రాశాడు, సౌందర్య లహరి రాశాడు, ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తిం దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద రాశాడు. కనకధారా స్తోత్రం రాసి లక్ష్మీదేవిని మెప్పించాడు. రాముడి మీద అద్భుతమైన స్తోత్రం రాశాడు. అదంతా పక్కన పెడితే భద్రాద్రి వెళ్ళాక అక్కడ భద్రాచల రాముడి మీద రోజు మనం చదువుకునే స్తోత్రం ఆయన రాసిందే. వామాంక స్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం సరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్ధని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని రోజు భద్రాచలంలో చదివే స్తోత్రం ఆయనే రాశాడు. ఇలా ఒకటి కాదు, ఆయన రాయని స్తోత్రం అంటూ లేదు. ఇవన్నీ ఓ పక్కన పెడితే అద్వైత తత్వంతో చిదానంద రూపం శివోహం శివోహం అంటాడు, భజగోవిందం అంటాడు. పక్కన ఇన్ని స్తోత్రములు రాసిన మహాపండితుడు శంకరుడు మళ్ళీ వినయంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నా మంత్రం అమ్మా, నాకు నీ గురించిన మంత్రము తెలియదు, నో యంత్రం యంత్రము తెలియదు. శ్రీచక్రం అంటాడు ఒకడు, ఇంకో యంత్రం అంటాడు ఒకడు, ఈ సుదర్శన యంత్రాలన్నీ మాకేం తెలియవు, యంత్రాలంటే ఏమిటో తెలియదు. ఆయనకి తెలియని యంత్రం లేదు, ఆయనకి తెలియని మంత్రం లేదు, ఆయన నాకేం తెలియదు అంటున్నాడు. ఎంత వినయంగా ఉండాలండి, ఇప్పుడు అర్థమైందా మీకు? తదపిచ నజాన స్తుతి మహో, నీ స్తోత్రములు కూడా చేతకావు. ఇన్ని లక్షల స్తోత్రములు సప్తకోటి మహామంత్రములు ఎరిగిన వాడు నిన్ను ఎలా స్తుతించాలో తెలియదు. నజానే ముద్రాస్తే, నీకు రకరకాల ముద్రలు ఉన్నాయి, ఏదో మత్స్య ముద్ర, కోర్మ ముద్ర, వరాహ ముద్ర, ఇన్ని రకాల ముద్రలు, మురుగీ ముద్ర, ఈ ముద్రలు ఏవి నాకు తెలియవు. ముద్రలు లేకపోతేట స్తోత్రాలు చేసినా పూజ చేసినా వ్యర్థం అంటున్నారు. అమ్మ నాకు ఈ ముద్రలు ఏం తెలియవు. తదపిచ నజానే స్తుతి కథాహ, పోని ఈ స్తోత్ర కథలు పురాణ కథలు తెలుసా? అమ్మవారు ఈ లీల చేసింది, శివుడు ఈ లీల చేశాడు, విష్ణువు ఈ లీల చేశాడని పురాణాల్లో కథలు ఉంటాయి. ఆ స్తోత్ర కథలు తెలియదు. మరి ఇంకేం తెలుసు? నచ ఆహ్వానం, ఆహ్వానం చేయటం వచ్చా? అమ్మా నిన్ను ఎలా ఆహ్వానించాలో కూడా తెలియదు. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఇవేం నాకు తెలియదు. ధ్యానం తెలుసా? ధ్యానము తెలియదు. నచ ఆహ్వానం, ధ్యానం, ఆహ్వానము తెలియదు, ధ్యానము తెలియదు. పోనీ కనీసం అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మా అని అడవడవచ్చా? అలా కాకపోయినా పరమాత్మ దగ్గర ఆనందంతో ఆనంద పుష్పాలు విడిపించబెట్టడం, ఆ విలపడము తెలియదు. ఇంకేం తెలుసు బాబు నీకు? ఏమీ తెలియదు అంటావంటే, ఏమీ తెలియపోయినా నాకు ఒక్కటి తెలుసు అన్నాడు ఆయన. ఏమిటి? పరంజానే మాత తదనుసరణం క్లేశహరణం. నాకేమీ తెలియకపోయినా నీవు ఉన్నావని గురువుగారు పద్మాకర్ గారు చెబుతున్నారు, కాబట్టి ఓ పరమాత్మ నువ్వు ఉన్నావు అని, భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయనని అనుసరిస్తే చాలట. ఉన్నాడని నమ్మి వెంటబడితే చాలు. అలా అనుసరిస్తే అది క్లేశహరణం, మన కష్టములను నశింపచేస్తుంది, కష్టాలు తొలగిస్తుంది. కాబట్టి భగవంతుడిని పూజించడానికి నానాయాతన వద్దు. ఉన్నాడు అటు శ్రీదేవి, అటు భూదేవి, మధ్యలో ఉన్నాడు మా స్వామివారు నారాయణుడు. ఆయన ఉన్నాడన్న మీరు రోజు ఓ దండం పెట్టండి. దగ్గరకు వచ్చో దూరం నుంచో నువ్వు ఉన్నావు నమ్ముతున్నావు అనుసరిస్తున్నావు అని ఒక్క దండం పెడితే, నమస్కరిస్తే ఆ నమస్కార మాత్రము చేతనే కష్టములు తొలగిపోతాయి కనుక ఆయన పరమాత్మ అన్నారు. అదన్నమాట ఇందులో చెబుతున్న మాట. నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, మనస్సు కరుగుతుంది అనుకోవడానికి ఏమీ తెలియదు, నాదం తెలియదు, వేదం తెలియదు అని అంటున్నవాడు ఇక్కడ కూడా భృగువే. మీకు ఇవాళ ఎన్ని స్తోత్రాలు చెప్పానంటే భృగు వంకతో, భృగువు నాకేం తెలియదు, వాసుకు వర్ణించలేడు అంటాడు, శంకరుడు నాకేం తెలియదు అంటాడు, పాపం భక్త కన్నప్ప గారు ఇంతక పాడాడుగా ఆయన నాకు అసలు ముందే తెలియదు అన్నాడు. ఇంతలా ఉంటే భూలోకంలో కొంతమంది, మేము ప్రవచన వాచస్పతులం, సమన్వయ సరస్వతులం, మేమే సమస్త ప్రపంచంలో కల గొప్పవాళ్ళు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరండి ఎవరన్నా అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందండి. అందుకే ఎవరన్నా పిలిస్తే నాకు నవ్వొస్తుంది అనమాట. అమ్మ బాబా ఆయనకి రాంది లేదు, ఎక్కడి నుంచి ఏం వలన చెప్పేస్తారని అన్నారనుకోండి, పొగిడితే ఇదుట్టి భ్రమ. శక్తి కొంచెం వంచన లేకుండా చదువుకున్నది చెప్పగలుగుతున్నాం మేమంతా, మాకు తెలిసినంతవరకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ ప్రపంచంలో సరస్వతి అంటే ఆ పరమాత్మే, పరమాత్మలాగా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. మాకన్నీ తెలుసు, మేమంతే ఇది ఇది అది ఇది ఏదో చెప్పేస్తున్నాం, అది ఇత్తి సోది. ఎప్పటికీ మానవుడు సంపూర్ణ జ్ఞాని కాలేడు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, శివుడికి తప్ప సర్వజ్ఞుడనే పేరు లేదు. ఒకసారి శ్రీనాథ మహాకవి సర్వజ్ఞ సింగభూపాల మహారాజు దగ్గరికి వెళ్ళాడు. సింగభూపాలుడు చాలా గొప్పవాడు, ఆయన దగ్గర ఓ వేసి ఉండేది, చాలా గొప్పవాళ్ళండి. భోగిని, ఆవిడ పేరు భోగిని దండకం పోతన గారు కూడా రాశాడు మొదట్లో, తర్వాత ఆయన మారిపోయాడు, అది వేరే విషయం. ఈ సర్వజ్ఞ సింగభూపాలుడి మీద అద్భుతమైన పద్యం చెప్పాడు శ్రీనాథుడు. ఏమని? సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావు సింగ జనపాలునకే ఉర్వింజల్లును, తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నాడే. ఆయనకి సమస్య ఇచ్చారట, కుక్క సామజమొగుటే, దానికి ఈ పద్యం చెప్పాడు. దీని అర్థం ఏమిటి? సర్వజ్ఞుడు అనే పేరు శివుడికే చెల్లుతుంది. మళ్ళీ భూలోకంలో ఎవరికి? రావుసింగ జనపాల మహారాజు గారికి, రావుసింగము అని పేరు కలిగినటువంటి మహారాజు గారికి చెల్లుతుంది. ఈ భూలోకంలో సర్వజ్ఞుడంటే అయితే శివుడు, లేదా మా రావుసింగ మహారాజు గారు, వీళ్ళకి తప్ప ఇంకెవరికి సర్వజ్ఞుడనే పేరు చెల్లదు. ఇంకెవరినైనా మనం సర్వజ్ఞుడు అనడము కుక్కని పట్టుకుని ఏనుగు అనడం అన్నాడే. కుక్క సామజమనుటే, కుక్కని ఎవరైనా ఏనుగంటారా? అలాగే శివుణ్ణి, ఈ మహారాజు గారిని తప్ప ఇంకెవరిని సర్వజ్ఞుడు అనకూడదు. అలా అంటే కుక్కని పట్టుకుని ఏనుగు అనడమే అన్నాడే. రాజుగారు మెచ్చుకుని ఈయనకి బోల్డ్ డబ్బిచ్చాక దారిలో శిష్యులు ఉంటారుగా, పక్కన కూర్చున్న వాళ్ళు, ఏదో కప్పల ధడియమో ఇంకో ఉప్పల ధడియమో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అన్నారు, గురువుగారు ఎంత డబ్బిస్తే మాత్రం శివుడితో పోలుస్తారా, శివుడు సర్వజ్ఞుడు అంటే ఒప్పుకుంటాం, ఈ రావుసింహ మహారాజు గారిని కూడా సర్వజ్ఞుడు అంటారా అంటే నీకు అనర్థమైందా అన్నాడు ఆయన. మరి అనర్థమైంది అన్నట్టు ఈయన. సర్వజ్ఞ నామధేయము శర్వునకే అంటే సర్వజ్ఞుడు అనే పేరు కేవలం శివుడికే, రావుసింహ జనపాలునికి ఏయుర్వింజల్లును వాడి పేరులో సర్వజ్ఞ సింగభూపాలు సర్వజ్ఞ సింగభూపాలుడు అని పేరెట్టుకున్నాడు కానీ రావుసింహ జనపాలునకు ఏయుర్వింజల్లును ఏ లోకంలో చెల్లుతుంది? తక్కువరు అంటే శివుణ్ణి తప్ప మరొకండి ఎవరైనా సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అలా చెప్పాను నేను అన్నట్టు. కానీ ఆయన ఏమని చదువుకున్నాడు? సర్వజ్ఞ నామధేయము శర్వునకి రావుసింహ జనపాలునకి ఉర్వింజల్లును భూమి మీద చెల్లుతుంది, తక్కువరు సర్వజ్ఞుండనుడు కుక్క సామజమనుటే అన్నాడు. పద్యం చదివేటప్పుడు అలా ఎలా విరవాలో అలా విరవాలి, పైకేమో పొగిడినట్టు ఉంటుంది, ఇదో ఇలా ఉంటుంది. చూచారు అంత విచిత్రం. అందుకని మహాకవులతో పెట్టుకుంటే ఏదైనా అనగలరు వాడు. ఇదే పద్యం అలాగా ఇలాగా చదవచ్చు అన్నమాట. అందువల్ల పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరము కూడా మనం సర్వజ్ఞులం కాలేమండి ఎప్పటికీ. అలా అనుకున్నట్టు భ్రమ పడద్దు. ఆ భ్రమ, ఆ అహంకారం ఎంత వాడినైనా పడగొడుతుంది. యయాతి మహారాజు గారు మహాతపస్సు చేసి యజ్ఞములు చేసి స్వర్గానికి వెళ్ళాడు. మహాభారతం ఆదిపర్వంలోని గొప్ప కథ అది. తీరా అక్కడికి వెళ్ళాక ఇంద్రుడు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని, ఏమి చేసి నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పక్కన కూర్చోగలిగావు అన్నాడు. ఓ బాంబు వేసాడు చిన్నగా. మహారాజా నువ్వు ఏం పుణ్యం చేసి ఉంటావు, పైకి వచ్చావు, రావడమే కాదు నీ పుణ్యానికి మెచ్చుకుని నేను నీకు స్వాగతం చెప్పి నా పక్కనే సీట్ ఇచ్చి కూర్చోబెట్టాను, నా పక్కన కూర్చోగలిగావంటే నువ్వు ఏం పుణ్యం చేసావన్నట్ట. ఏదో శివానుగ్రహం అనొచ్చు కదా, హరి కటాక్షం అనొచ్చుగా. ఈ ఇంద్రుడు ఏం పుణ్యం చేసి ఎక్కడ నా అంతటి వాడి పక్కన కూర్చున్నాను కానీ రెచ్చిపోయాడు ఈయన మీసం వెలేసి. ఏం ఇంద్ర నా పుణ్యం అంటే మాటలా, నేను చేసిన దానములు, నేను చేసిన పుణ్యములు, నా తపస్సు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నాడు. వెంటనే ఇంద్రుడు, ఆత్మస్థుతి చేసుకున్నావు, నిన్ను నువ్వు పొగుడుకున్నావు కాబట్టి కిందకి పో అని తల్లకిందులుగా తోసేశాడు. పడిపోయాడు కింద, పడిపోయాడు వెంటనే స్వర్గం నుంచి. ఇంత తపస్సు చేసి కేవలం పైకెళ్ళి తనను తాను పొగుడుకోవటం వల్ల డామ్మని పడిపోయాడు. అదృష్టం ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మనవలు, దౌహిత్రులు. ఎవడన్నా పతనం అయితే మనవడు రక్షిస్తాట, ఎవడో కూతురు కొడుకు, అందుకని ఒక్క కూతురైనా ఉండాలని శాస్త్రం. కూతురు లేకుండా కొడుకులే ఉన్నవాళ్ళు పతనమే అని నేను అనలేదు, భారతం చెప్పింది. భారతం పంచమ వేదం భారతంలో ఆదిపర్వంలో ఉంది. ఇంటికి వెళ్ళాక కనీసం ఆదిపర్వం చదవండి ఒకసారి, వినండి, లేకపోతే గురువుగారు చెప్పిన ఆదిపర్వం మహాభారతం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన్ని ప్రశ్నించి తిరిగి స్వర్గానికి పంపారు. కాబట్టి అనుక్షణం మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రమాదం అని చెప్పడానికి చెప్తాను. అంతేగాని ఇది ఏదో తెప్పడానికి మిమ్మల్ని నన్ను ఇంకోటి అని అనలా, మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీకంటే కూడా పురాణము చెప్పేటటువంటి వాడు నాకంటే మించిన పండితుడు లేడు, నన్ను మించిన వాడు లేడని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు అనుకోవడం అది ప్రమాదమే. ఒకరిని మించిన వాడు ఒకడు పుట్టాలి, ఒకరికంటే ఒకడు గొప్పవాడు ఉండాలి, ఉండి తీరతారు అది సృష్టి రహస్యం. వ్యాసుడు కంటే గొప్పవాడు శుకుడు అవునా, వశిష్ఠుడు గొప్పవాడంటే ఆయన కంటే గొప్పవాడు శుకుడు, శక్తి కంటే గొప్పవాడు పరాశరుడు కంటే గొప్పవాడు వ్యాసుడు. అంత 18 పురాణాలు రాసిన వ్యాసుడిని మించినవాడు శుకుడు వచ్చాడు. అలాగే ఆ శుకుడి కంటే ఇంకో అభినవ శుకుడు వస్తూనే ఉండాలి, నీకు కోరాలి. ఒకడిని మించిన వాడు ఒకడు రావాలని కోరుకోవాలి. ఈ హబ్బే నా భూతు అని అభవిష్యత్ అది పలకడం నాకు ఇవ్వదు. నా భూతు అన్నాం. ఈ భూతులు ఏమిటో కర్మ బాత్తు బాత్తమే భూతే అని. అలాగే కాకుండా ఒకడిని మించిన వాడు ఒకడు ఉండాలనుకోవాలి తప్ప ఇంకెవడో రాడనుకద్దు, రావాలి. అదే మంచిగా కోరుకోండి. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అదే అంటారు, ఇంక మళ్ళీ అవధానాలు ఉండవేమో, పురాణాలు చెప్పేవాళ్ళు ఉండరేమో, లేకపోతే సంస్కృతం ఉండదేమో అనద్దన్నా. ఎప్పుడైనా భూమి మీద పండితులు తగ్గుతూ ఉంటే కాంపెన్సేట్ చేయడానికి భగవంతుడు ఎక్కువ మందిని పంపుతాడు. అందుకే ఇది వరకు ఎన్నడూ లేనంతమంది పౌరాణికులు కొత్తగా పురాణములు చెప్పి భక్తుల్ని తయారు చేస్తున్నారు. ఆన్లైన్ అవధానాలు తయారైపోయారు ఇప్పుడు అవునా. అందువల్ల ఎప్పుడు అంతే, అది సృష్టి యొక్క రహస్యం. మరొక్కసారి చెప్పండి, నమః పార్వతీపతయే. ఈ విధంగా భృగు నేను సామాన్యుడు అనగానే శివుడు సంతోషపడిపోయాడు. ఈయనకి వరాలు ఇద్దాం అనుకునే సమయానికి మళ్ళీ ఒక చిన్న పరీక్ష పెట్టమన్నట్టు నారదుడు. ఈయన స్తోత్రం చేశాడు కదా, కొంచెం పరీక్షించు అని శివుడికి ఇలా సైగ చేశాడు, వెంటనే వరాలు ఇవ్వకని. వెంటనే అక్కడికి నందీశ్వరుడు వచ్చాడు. ఆయన నందీశ్వరుడిలో వచ్చి ఉంటే పర్వాలేదు, మామూలు ఆభూతి కింద వచ్చి అని రంకేసింది. ఆ రంకేసినప్పుడు బుసలు వస్తాయిగా ముక్కుల్లోంచి, ఆ ముక్కులోంచి కొంచెం నొరగ ఎంగిలొచ్చి భృగువు మీద పడిపోయింది. శివుడు ఉన్నాడు ఎదురుగా, శివుడి స్తోత్రం చేస్తున్నాడు. ఇంతలో నందీశ్వరుడు వచ్చి అంబా అని ఒక కరుపరవగానే ఈ రంకే కానీ అందులోంచి వచ్చి ఎంగిలి పడింది. దిక్కుమాలిన యద్ద, పరమేశ్వరుడు వచ్చి వరాలు ఇస్తూ ఉంటే ఆ సమయంలో నా మీద ఉమ్ముతావా అని వెంటనే కర్ర రుచుకుని వెంట పడ్డాడు. శివుడిని వదిలేశాడు ఇక్కడ, పార్వతిని. శివపార్వతులు ఎక్కడే ఉన్నారు, అక్కడేమో పక్కనేమో నారదుడు ఉన్నాడు. అసలు శివుడు వరాలు ఇస్తున్నాడు, వరాలు పుచ్చుకుందాము ఎంత మర్చిపోయి దిక్కుమాలిన యద్ద ముద్ద ఇదిగో చూడి కర్రతో కొడతానని వెంటబడ్డాడు. ఇంక చూడండి, ముందు ఎద్దు వెనక భృగువు, ముందు ఎద్దు వెనక భృగువు, ఆక్సు ఆక్సు వెనక అతను వెక్స్ అయిపోయిన భృగువు, ఆక్సు వెక్సు. ఇక ముందుగా ఈ నందీశ్వరుడు స్వర్గానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు వెనక. అక్కడి నుంచి నందీశ్వరుడు ఎక్కడికెడితే అక్కడ కర్రబుతున్నాడు, దొరుకు దొరుకు అంటాడు. అది చురుకు చురుకని పరిగెడుతుంది, ఈయన దొరుకు దొరుకని పరిగెడుతున్నాడు. మొత్తం సప్తలోకాలు తిరిగి 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 నందీశ్వరుడు చివరికి శివుడి దగ్గరికి వచ్చి అంటూ ఉంటే కర్రతో ఒక దెబ్బ కొట్టాడు. వెంటనే నంది చచ్చిపడిపోయింది కదా, నిజంగా చావడం కాదు, కావాలని అలా పడిపోయాడు, చచ్చిపడిపోయింది. అని ఆయాసపడి నంది పడిపోగానే చూచావా పార్వతి, ఒక్క ఎద్దు తుమ్మితే దానికోసం 7 7 14 లోకాలు తిరిగి దాన్ని చంపేదాకా నిద్రపోలేదు అనగానే భృగువు ఇలా నెత్తికొట్టుకుని చంపాలనుకోలేదండి, బెదిరిద్దాం అనుకున్నానండి, కర్రతో కొడితే చచ్చిపడేటండి అన్నాడు ఆయన బుర్ర కొక్కుని. అప్పుడు నారదుడు, చూసావానైనా నీ 100,000 సంవత్సరాలు తపస్సులాగే పాడైపోయింది, 100,000 సంవత్సరాల తర్వాత 101వ సంవత్సరంలో ఈ భిక్షాధికారి భిక్షపతి వచ్చాడు, ఆది భిక్షుడు. మేము భిక్షపతి ఇంకో శిష్యుడు ఉన్నాడు ఇక్కడ నాకు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా శాంతమూర్తి. ఇవాళ శంకుస్థాపన చేసుకుని రాలేదు, అంచేత ఆయన మంచి బిల్డింగ్ కట్టేగా మనం తీసుకెడతాడు, అది వేరే విషయం. కానీ ఈ చిన్న విషయంలో అంత తపస్సు, 100,000 సంవత్సరాల తపస్సు చేసి ఆది భిక్షువు దగ్గరకు వచ్చి చివరికి కోపంతో పాడు చేసుకున్నాడు. చూసావా, ఎప్పటికప్పుడు ఇంతే పోని, ఇదివరకు ఎవరూ లేనప్పుడు కోపం తెచ్చుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు వచ్చి వాట్ యు వాంట్ అనగా అప్పుడు కూడా ఈ ఎద్దు వెనక అతను పట్టుబెట్టాడు కర్మ కాకపోతే. ఇప్పుడు మీకు అర్థమైందా, గురువుగారు అంటారు, గురువుగారు చెప్పిన పని చేస్తూ ఉంటారు, సత్సంగంలో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, ఇంకేమిటిది, వాళ్ళంతా భృగువులు, ఈ గురువుగారేమో శివుడు, అమ్మగారు పార్వతి, మేము అలా చూస్తూనే ఉంటాం, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు వాట్సాప్లో తిట్టుకుంటూనే ఉంటారు, నేను నీమే నువ్వు నువ్వేనా అంటాడు ఆర్గనైజర్. యాత్ర ఆయనకేమో ఇంకొక ఆయనతో పడదు, ఆయనకేమో ఈయనతో పడదు, ఏం గొడవ వచ్చిందో తిరిగట్లేదు అనమాట, ఇదో పెద్ద గొడవ అయిపోతుంది. అంటే ఇది నేను చెప్పట్లా, నా గురించి చెప్పట్లా, అబ్బాయి మా శిష్యులు చాలా మంచివాళ్ళండి, వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఇంకేమన్నా ఉంది, ఆ చివర కూర్చున్న ఆయన కళ్ళు బావు, అసలు సహజంగా ఇలా ఉంటారనమాట. అంటే శివుడు పార్వతి ఉంటే కూడా వాళ్ళ కోపాలు తగ్గట్లేదు, అంటే ఇక గురువుగారి దగ్గర కోపాలు ఏం పోతాయి, ఏమైనా సరే గురుగారు ఆయన ఎలాంటి వాడు, ఆయన మాట విన్నంటాడు ఈయన, అబ్బెబ్బెబ్బే ఆయన మాట విన్నాను ఇంకొక ఆయన అంటాడు. ఆ రోజుల్లో భృగు పెద్ద గడ్డం పెట్టిన ఊపాడు, ఇప్పుడు మన వాళ్ళకి గడ్డం లేదు కానీ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మొత్తం మీద ఈ ఊపుళ్ళు ఈ కోపాలు పోవడం లేదు, ఈ తాపాలు పోవడం లేదు, ఎప్పటికి పోతాయండి ఈ కోపాలు. ఈ కథ వింటే పోతుంది అనుకుంటాను నేను, ఈ భృగు కథ విన్నాక శివపార్వతులు అనుగ్రహించిన తరువాత కూడా నందీశ్వరుడు వెంట కర్రపుచ్చుకుని ఆయన్ని ఎద్దరుకుని కొట్టి చంపేసినటువంటి భృగువు కథ విన్నాక ఈరోజు నుంచి మనము సంపూర్ణముగా క్రోధమును త్యజిద్దాం. అప్పుడు కూడా త్యజించకపోతే ఇక నేనే మిమ్మల్ని త్యజించడం, మీరు నన్ను త్యజించడం చేయాలి, తప్పదు మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి అనగాలి కదా మరి, అవునా. చాలా గొప్ప కథ ఈ కథను, అందుకే 1-2 సార్లు చెబుతాను అన్నమాట మీకు. నేను ఇది చదివి ఆశ్చర్యపోయాను, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. చంపేశాడండి ఇద్దరు పడగొట్టేశాడు ఆయన, అప్పుడు ఏడ్చాడు ఎంత పొరపాటు చేశానని. అప్పుడు వెంటనే నంది లేచి కూర్చుంది, అయ్యో ఈయన నందీశ్వరుడు అన్నాడు. అప్పుడు ఆయన నందీశ్వరుడు తుమ్మి మీద ఎంగిలి వేస్తే ఎంత లాభం అంటే, అసలు ఈ నందీశ్వరుడు రొట్లోంచి చొంగ రావడమే మన అదృష్టం, అది అమృతం, అది మనల్ని శాశ్వతంగా కైలాసానికి పట్టుకెడుతుంది. కానీ ఏం చేయను, క్షణికోద్రేకంతో దెబ్బతిన్నాను అని బాధపడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు పార్వతి అంది, ఏమైనప్పటికీ నీకు వరం ఇవ్వాలి, అది నా కోరిక, ఈయన నా భక్తుడు, వీడు నా బిడ్డ, ఎన్ని తప్పులు చేసినా వాడిని నా బిడ్డ, అందుకని ఎప్పుడూ అమ్మవారితో కలిసిన అయ్యని పూజించాలి. శివుణ్ణి ఉట్టి శివ అనకూడదు, నమశివాయ అయితే నమశివాయ, పార్వతీ సమేత పరమేశ్వర, లక్ష్మీనారాయణ. అప్పుడు నారాయణుడు వచ్చి ఆయన కోపగించిన పక్కన లక్ష్మీదేవి, పర్వాలేదులేండి ఆ పద్మాకర్ గారు మన బిడ్డే, ఇచ్చేద్దాం ఆయనకి, మొత్తం నాగోలు రాసి ఇచ్చేద్దాం అంటుంది. ఆ లక్ష్మి లేకపోతే వచ్చే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకని పురుషుడు పురుషకారం, స్వామివారు పురుషుడు, లక్ష్మీదేవి పురుషకారం, శివుడు పురుషుడు, అమ్మవారు పురుషకారం. పురుషకారం అంటే పురుషుని చేత పని చేయించే కెపాసిటీ కలిగిన శక్తి. అప్పుడు శివుడు, సరే అయితే నీకేం కావాలనైనా భృగు, నేనైతే నీ కోపాన్ని చూచి మళ్ళీ తపస్సు చేసుకో అనేవాణ్ణి, కానీ అమ్మవారు నందిని చంపేసినా పర్వాలేదు, ఇంకో పని చేసినా పర్వాలేదు, నీకు వరం ఇమ్మంటోంది. సో ఐ వాంట్ టు గివ్ యూ ఏ బూన్, ఏ వరం, కోరుకో అంది. కోరుకోమనగానే అప్పుడు ఆయన, స్వామి ఈ స్థలంలో నువ్వు క్రోధేశ్వరుడు అనే పేరుతో కొలువయ్యుందువుగాక. మళ్ళీ పేరు కూడా నిష్క్రోధేశ్వరుడు కదట, క్రోధేశ్వరుడు అనగా క్రోధం వల్ల భృగు పాడైపోతున్నప్పుడు వచ్చిన ఈశ్వరుడు అని నీ పేరు మీదుగా ఇక్కడ ఉండాలనగానే శివుడు ఒక లింగరూపం ధరించాడు. ఇప్పటికీ ఆ లింగం ఉంది, దానికి క్రోధేశ్వరుడు అని పేరు. ఒకసారి ఈసారి అదేదో గూగుల్ ఉంటుందిగా జీ అని, అందులో వేర్ ఈజ్ క్రోధేశ్వర్ అని కొట్టండి, లేకపోతే మేమే క్రోధంతో ఉన్నాం వేరే క్రోధేశ్వరుడు, నేనే క్రోధేశ్వరుడు అనుకుంటుంది వేరే విషయం. ఒక ఆయన అలాగే ఈ కథ విన్నాక భార్య దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు నేను పురాణం చెప్పినప్పుడు క్రోధేశ్వరుడు అంటే నేనే, నా నెత్తి మీద నీళ్లు అభిషేకం చేయను కానీ ఆవిడ వెంటనే రెండు వేడినీళ్ళు కాకుండా చన్నీళ్ళు పోసింది, తప్ప కన్నీళ్ళు పెట్టుకున్నాడు అండి. ఆ శివుడు క్రోధేశ్వరుడి మీద నీళ్లు వస్తే ఏం తట్టుకుంటాడు, ఈయన మీద నీళ్ళు వస్తే ఏం తట్టుకుంటాడు, అవునా? క్రోధేశ్వరుడు ఇప్పటికీ నర్మదా తీరంలో ఉన్నాడు. నాయన నీ కోరిక మీద భార్యా సమేతంగా భార్యని పానవట్టం చేసి నేను క్రోధేశ్వరుడు అనే పేరుతో లింగం అయ్యాను, ఇంకేం కోరిక ఉందంటే, స్వామి ఈ తీర్థమునకు నా పేరు పెట్టి భృగు తీర్థము అను అన్నట్ట. అప్పుడు మళ్ళీ శివుడు అన్నాడు, కుదరదు, ఎందుకో తెలుసిన, ఈ తీర్థమునకు ఒకప్పుడు విష్ణు వచ్చి తాబేలు రూపంతో కొంతకాలం తిరిగాడు, ఆ తర్వాత మళ్ళీ మందర పర్వతాన్ని ఎత్తడానికి కూడా కూర్మావతారం ఎత్తాడు, ఆ కూర్మావతార సమయంలో ఇక్కడికి వచ్చి కాసేపు తిరిగాడు, అందుకని ఈ ప్రాంతం ఆయనది. ఆయన పేరు లేకుండా నీ పేరు మీదుగా భృగు తీర్థం ఎలా అంటాం? నీకు ఇంకా నీ పేరు పెట్టుకోవాలని కోరుకుంటే స్వామిని శ్రీమన్నారాయణ నుండి ప్రార్థించు, నేను కూడా నీకు రికమెండేషన్ ఇస్తాను, ఆయన వచ్చేదాకా ఇక్కడ ఉంటానన్నట్ట. అనగానే అప్పుడు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణు అని చాలా భక్తితో ధ్యానం చేశాడు, గానం చేశాడు. భృగువుకి కంఠం మంచిదండోయ్, భృగు ఒకడో, శుక్రాచార్యుడు, వీళ్ళు బృహస్పతి, ఇటువంటి వాళ్ళకి మంచి మధుర కంఠం ఉంటుంది. వాళ్ళు పాడితే రాళ్ళు కరిగిపోతాయట, కొందరు పాడితే రాయి కరిగి నీరై ప్రవహిస్తుంది, కొందరు పాడితే నీళ్లు కూడా రాళ్ళు అయిపోతాయి. ఆయన నిజంగా పరమ మధురంగా పాడాట, చాలా అందంగా గానం చేశాడు. ఆయన గానం చేసినటువంటి స్తోత్రం ఇప్పటికి కూడా పద్మపురాణంలో ఉంది అంటారు, అది ఈ మధ్య లుప్తమైపోయింది, కనపడటం లేదు. కానీ భృగు విష్ణువుని ధ్యానం చేశాడు. నిజానికి చాలామందికి తెలియదు ఏంటో తెలుసా, అందులోని ఒక శ్లోకమే శాంతాకారం శ్లోకం, అది వ్యాసుడు పురాణములో రాశాడు తప్ప ఈ శ్లోకం మొట్టమొదట రాసినవాడు భృగువు. కానీ గ్రంథస్థం చేసింది వ్యాసుడు అవడం వల్ల వ్యాసుడి పేరు మీద ఉన్నదనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. పరమశాంతస్వరూపుడు ఆయన, కోపగించటమే అరగనివాడండి. భగవంతుడు వాసుదేవుడికే కోపం వస్తే ఈ లోకంలో ఒక్కడు బతుకుతాడా? సత్వగుణ ప్రశస్తుడు ఆయన, ఎప్పుడు కోపాన్ని పానుపుగా పెట్టుకుని కోపగించకు అంటాడు. బుస్సుమనే పావుని పడుకోబెట్టి దానికి కూడా కోపం లేకుండా చేసినవాడు ఆయన, అందుకే భుజగసేన అంటారు శాంతాకారం తర్వాత. ఆదిశేషుడికి పావులకి సహజంగా కోపం ఎక్కువ కదా, స్వామివారు పడుకోవడం వల్ల ఆదిశేషుడు శాంతస్వరూపుడైపోయాడు, దాన్ని బట్టి అంత శక్తి అంది స్వామి ఆలోచన. అంత విషము, అంత క్రోధమున్నాయన్ని పానుపుగా చేసుకుని ఆయన చేత కూడా మహాకార్యములు చేయించే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అటువంటి విష్ణువుని ధ్యానించగానే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే శివుడు భృగువు తరపున రికమెండేషన్ తానే తీసుకుని ఇలా అన్నాడు, స్వామి సర్వ జగన్నాథ, ఈ భృగువుకి ఈ తీర్థానికి తన పేరుండాలని కోరికున్నది, నీ అనుమతి అడగమన్నాను. నువ్వు అంటే నీ పేరు ఆయన పేరు కలిపి ఈ క్షేత్రం వరకు పెడతానన్నట్ట. పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు కాదంటాడు, అందులో శివుడు అడిగితే తథాస్తు అన్నాడు. అప్పుడు భృగువు పేరులో ఉన్న భృగువు, భృగు శబ్దం, కచ్చపలో ఉన్న కచ్చ, ఈ రెండూ కలిపి దానికి భృగు కచ్చ తీర్థము పా తీసేసారన్నమాట. కచ్చ అన్న కచ్చప అన్న అదే, అందుకని భృగు కచ్చ తీర్థము అంటారు. అక్కడ క్రోధేశ్వరుడు అనే పేరుతో శివలింగం ఉన్నది. ఆనాడు భృగువు తపస్సుకు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమై వరాలిచ్చి విష్ణువు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన యొక్క కచ్చపావతారం కూడా చేర్చి తయారు చేసిన క్షేత్రం అది. మహానుభావులు అక్కడ తపస్సు చేసి తీవ్ర క్రోధాన్ని తొలగించుకుంటారు, పరమశాంతత్వాన్ని పొందుతారు. అసలు అక్కడ నర్మదా నది జలం కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఆ నీళ్లు చేతులకు తీసుకుంటే నిర్మలముగా ఉంటుందిట ఆ నీరు. ఆ నీరు ఇలా చేతులకు తీసుకుని ఆచమ్యాన్ని ఆచమనం చేసి ఆ నీరు తాగి అక్కడ శివన పంచాక్షరి అష్టాక్షరి కలిపి చెయ్యాలి. అంటే ఒకసారి ఓం నమ శివాయ, వెంటనే మళ్ళీ ఓం నమో నారాయణ అనండి. మూడుసార్లు నేను చెప్తాను అనండి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఇలా ఈ భృగుగచ్చ తీర్థము క్రోధేశ్వరలింగం ఉన్న ప్రాంతంలో ఆచమనం చేసి ఆ నీళ్లతోటి ఈ మంత్రజపం విడిచిపెట్టకుండా తన శక్తిని బట్టి చేస్తే 108 కొంతమంది 1008 అంటే ఓసారి శివ ఓసారి నారాయణ అని జపం చేస్తే అటువంటి వాడు ఒకేసారి శివకేశవుల్ని దర్శనం చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమై ఏం చేస్తారట, భక్తితో చేసేవాడికి అంత్యకాలంలో దర్శనమిస్తారు. మళ్ళీ వాడికి పోయేకాలం వచ్చినప్పుడు దర్శనమిస్తారు. దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటారు. దీనికి ఉదాహరణ మా నాన్నగారే. మా నాన్నగారు అలా ఎన్నో తిరిగినవారు కదా. ఆయన ఎప్పుడూ నమశివాయ నమో నారాయణాయ ఈ రెండూ లేకుండా ఆయన ఎప్పుడు మాట్లాడలేదండి. ఇంకా చివరిలో ఒక 5-6 నెలల ముందు పోయే ముందు కొంచెం మాట తగ్గిపోయింది. ఎక్కువ కథలు లేకుండా మంచం మీద ఉన్నారు. చాలా తక్కువ కాలం తీసుకున్నారు, ఆయన ఎక్కువ కాలం లేరు. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా హాయిగా బతికారు మహాత్ములు. 86 గడిచే 1916 2001 అంటే ఇంచుమించుగా 86 వయస్సులో ఆయన వెళ్ళిపోయారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆగారు ఆయన. సరిగ్గా సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇంకా ఉత్తరాయణం వచ్చిందని తెలుసు మాకు. ఆయన వెళ్ళిపోయింది మాఘ బహుళ పంచమి. అంటే మీకు తెలుసా 10వ రోజు ఏమవుతుంది, ధర్మోదకాలు ఇచ్చే రోజు మహాశివరాత్రి పర్వదినం. పంచమి నాడు వెళ్ళడం సరిగ్గా ధర్మోదకాలు మాఘ బహుళ పంచమి నాడు పోయిన వాడికి శివరాత్రి అవుతుందన్నమాట. శివరాత్రి నాడు 10వ రోజు, తర్వాత రోజు 11వ రోజు. ఎంత చిత్రం అవుతుంది ఆయన. ఆయన ఎప్పుడు ఏమనేవారు తెలుసా, శివకేశవులిద్దరికీ భేదం పాటించకండి, నేను అలాగే చేస్తున్నాను మీరు చెయ్యండి, నర్మదా తీరంలో నేను అలా చేశాను అందుకే నాకు చివరి రోజుల్లో శివుడు కనపడతాడు, సరిగ్గా శివరాత్రి నాడే మీరు ధర్మోదకాలు ఇవ్వగానే శివుడు కనపడతాడు, శివుడు కనపడి నన్ను వైకుంఠానికి పంపుతాడనేవారు ఆయన. చిత్రం ఏంటో తెలుసా, ఆయన పేరు వెంకటాచలపతి వెంకటేశ్వర శర్మ. ఆయన విష్ణువుకి అంకితం ఇచ్చారు, వెంకటేశ్వరుడికి తన కావ్యం చేసింది పంచాక్షరి, కానీ విష్ణువు యొక్క లోకానికి ఎడతారట. నిత్యం అలా చెయ్యండి అని చెప్పేవారు ఆయన. నిజంగా చెబుతున్నాను, ఈ శివకేశవ భేదం లేకుండా ఈ నర్మదా తీరంలో జపం చేసిన వాళ్ళకి అంత్యకాలంలో శివుడు కేశవుడు ఒకేసారి కనపడతారు. అప్పుడు శివుడు నీకేం కావాలి అని అడుగుతాడు. విష్ణువు కూడా అదే సమయంలో నీకేం కావాలని అడుగుతాడు. ఇద్దరిని చూడడమే మనం, మీ రెండు లోకాలు చూపించండి అని అడగండి. ఆ రెండు లోకాల్లో మనకి ఏది నచ్చితే అక్కడ వెళ్ళిపోవచ్చు. కొందరికి కైలాసం నచ్చుతుంది, కైలాసానికి పంపించు అంటే విష్ణువు పంపుతాడు కైలాసానికి. అదే కాకుండా కొంతమంది వైకుంఠానికి పంపమన్నారు అనుకోండి, శివుడు వైకుంఠానికి పంపుతాడు. వైకుంఠానికి పంపే బాధ్యత శివుడిది, కైలాసానికి పంపే బాధ్యత విష్ణువుది. ఇంకో చిన్న విషయం చెప్పాలి, శంకరాచార్యుల వారి తల్లి శంకరుణ్ణి సన్యాసం తీసుకోవడానికి అనుమతించే ముందు చివరి రోజుల్లో వస్తానని మాటిచ్చాడు ఆయన. ఇంకా ఆవిడకి అంత్యకాలం సమీపించగానే ప్రాణం పోయే సమయం రాగానే శంకరుణ్ణి తలుచుకుంది. శంకరుడు వచ్చాడు. రాగానే, నాయన వచ్చావా, నన్ను మోక్షానికి పంపుతానన్నావు కదా, పంపించు అంటే అమ్మా నీకు కైలాసం ఇష్టమా వైకుంఠం ఇష్టమా, రెండింటిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపుతానన్నాడు ఆయన. అలాంటి కొడుకుని కనాలండి బాబు. అటువంటి కొడుకు పుడితే అదృష్టం. ఆవిడ చాలా తెలివైంది. శంకరుడు ఎంత తెలివిగా అడిగితే, ఆ శంకరుడి కన్నా తల్లి కదా, ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది ఏమిటో తెలియాలి కదా. కైలాసానికో వైకుంఠానికో వెళ్ళాలంటే కైలాసం ఎలా ఉంది, వైకుంఠం ఎలా ఉందో నాకు చూపిస్తే అప్పుడు నేను కోరుకుంటాను నాయన. కార్లు షాప్కి వెళ్ళాక ఏ కారు ఏదో టెస్ట్ చేసుకోద్దు, మరి టెస్ట్ డ్రైవింగ్ అని ఉంటుంది. అప్పుడు టెస్ట్ అయ్యాక ఏది బెస్టో అక్కడికి వెడతాం అనగానే నవ్వి ఆయన కైలాసము చూపించాడు, వైకుంఠము చూపించాట, పూర్తిగా చూపించాట, క్షణాల్లో చూపించాడు. అప్పుడవిడ కైలాసము బాగానే ఉంది, వైకుంఠము బాగుంది, ఈ రెండింటిలో వైకుంఠం ఇంకొంచెం బాగుంది ఆయన, నాకు అక్కడికి పంపించాలి. వైకుంఠంలో దగదగ వెలిగిపోతున్న నవరత్నాలు భవనాలు, ఆ అద్భుతమైన సప్త ప్రాకారాలు, గరుత్మంతుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఓయ్ బాబోయ్, అందుకని ప్లీజ్ సెండ్ మీ టు వైకుంఠం అంది. పంపాడు వైకుంఠానికి ఆయన. కారణం, ఆవిడ తన కుమారుడు అనుకోకుండా కుమారుణ్ణి గురువుగా భావించి ఆయన చెప్పినట్టుగా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అని చెప్పేసి. ఈరోజు నుంచి నేను మీకు చెబుతున్న సలహాని పాటిస్తే ఇప్పుడు వెంటనే వెళ్ళొద్దు సుమా, ఆఫ్టర్ 100 ఇయర్స్, 100 ఏళ్ళు అయ్యాక పోయే కాలం వచ్చినప్పుడు వెడదురు, కానీ ఇప్పుడు వెళ్ళిపోతే రేపటి నుంచి అసరాత్రం అయిపోతారు. ఇంకా స్కాంద పురాణం 24 రోజులు మిగిలింది, 15 రోజులు మిగతా ఖండాలు, ఆఖరు 9 రోజులు కాశీఖండం. ఇంకా 2 విడతలు మిగిలింది, ఆ 2 విడతల్లో 15 రోజులు ఒకసారి, 9 రోజులు ఒకటి అనమాట. అన్నిట్లోకి పెద్ద విడత ఇది, 21 రోజులు ఏకదాటిని మీకోసం ఒక చోట కూర్చున్నానండి గురువుగారు. ఒక చోట ఇన్ని రోజులు ఎక్కడ ఉండరు, ఏ పీఠంలోనూ లేను, ఏకదాటిన ఒకే చోట. హైదరాబాద్లో మాత్రమే ఉంటున్నాను నేను, ఇంకెక్కడ ఉండటం లేదు. కాశీ పెడితే 9 రోజులు వచ్చేసాము, ద్వారకా పెడితే 7 రోజులు వచ్చేసామునా, ఏ యాత్రకెళ్ళినా 7 రోజులు దాటలేను కదా. ఇంతవరకు నేను 7 రోజులు దాటి ఉన్న క్షేత్రం ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం మా ఉప్పల క్షేత్రమే. దాదాపుగా 28 రోజులు ఉంటున్నాను అన్నమాట, 2వ తారీఖు దాకా ఎక్కడే ఉంటాను, ఎక్కడ కదలకుండా అంటే ఆశ కదలకుండా. వరల్డ్ రికార్డ్ నాకు, నేను పుట్టాక లేను ఇంతవరకు, అందుకని చెప్తాను పుట్టాక లేను ఏకదాటిని. ఎందుకని ఒక వారం ఉంటే శనివారం ఆదివారం ఎక్కడికో తోట ఉపన్యాసానికి పోవడమే కదా నా పని, ఏ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా లేను. ఏం విచిత్రం అనిపిస్తుంది ఈసారి నాకు. అందుకే ఉప్పలు గొప్ప క్షేత్రం, ఉప్పల్లోనే ఎల్ల కొన్న కోనేటి రాయుడు వాడని వాడుకోవచ్చు. గురువుగారు అప్పుడప్పుడు చెప్పే అప్రస్తుతం కాసుమా, కొన్ని క్షేత్రములకు ఆ మహిమ లేకపోతే గురువుగారు అక్కడ ఎందుకు మకం పెట్టారో మీకు తర్వాత తెలుస్తుంది. ఆ క్షేత్రములకు ఆ ప్రాంతములకు అంత శక్తి. నేను ఒక ప్రవచన మండపం కట్టానంటే, లేక ఒక ఇల్లు కట్టానంటే, అక్కడ ఉంటున్నానంటే, అక్కడ ఆ భూమి మహా తపస్యాలురకు నిలయమైతే తప్ప, పవిత్ర క్షేత్రమే తప్ప వెళ్ళామన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ భృగు మహర్షి ఈ విధముగా శివకేశవుల అనుగ్రహం పొంది, వారిద్దరి అనుగ్రహంతో అక్కడ భృగు కచ్చప తీర్థం ఏర్పాటు చేశాడు. క్రోధేశ్వరుడు ఇప్పటికక్కడ ఉన్నాడు. ఇందాకనే చెప్పినట్టుగా ఆ క్షేత్రంలో స్నానం చేసుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. అప్పుడు మీరు పరస్పర ఐకమత్యంతో ఉంటారు. మీకు గురు కటాక్షం ఉంది సందేహం లేదు. ఏదో చిన్నా చేతగా అప్పుడప్పుడు కోపాలు వచ్చి ఎవడికాడు నేనే అనుకున్న లోపాలున్నా, భృగువులో లోపాలు అమ్మవారు తొలగించినట్టుగా మీలో ఉన్న లోపములు తొలగించడం కోసం నేను వచ్చాను. నన్ను నమ్మి ఆయా క్షేత్రములలో ఆ విధముగా ఉండండి. ఇప్పటికి మనకి వరుసగా 21 రోజుల్లో 19 రోజులు గడిచాయి, ఇంకా 2 రోజులు మిగిలాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.